ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
భగవద్గీత యథాతథము అధ్యాయం 9 శ్లోకం 22. అనన్యాశ్చింతయంతో మాం యే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం। అనన్యాశ్చింతయంతో మాం యే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం। అనన్యాశ్చింతయంతో మాం యే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం।
అనన్యా, ఇతర లక్ష్యమేమీనూ లేనివారై చింతయంతః ధ్యానించుచు మాం నన్ను ఏ జనాః జనులు పర్యుపాసతే శ్రద్ధతో అర్చింతురు తేషాం వారి యొక్క నిత్యాభియుక్తానాం ఎల్లప్పుడూ భక్తియందు స్థిరులైన యోగ అవసరములను క్షేమం రక్షణమును వహామి వహింతును అహం నేను। తాత్పర్యము భాష్యము వ్రాసింది పూజ్యశ్రీ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్
జయ శ్రీల ప్రభుపాద్।
తాత్పర్యము, నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తితో భక్తి చే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును, అనగా వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును। భాష్యం, కృష్ణ భక్తి రసభావనము లేకుండా క్షణకాలమును జీవింపలేని వాడు శ్రవణము కీర్తనము స్మరణము వందనము అర్చనము పాదపద్మ సేవనము ఇతర సేవలను కూర్చుట సఖ్యము ఆత్మనివేదనముల ద్వారా భక్తియుక్త సేవ యందు నియుక్తుడై 24 గంటలు శ్రీకృష్ణుని చింతించుట కన్నను అన్యమును కావింపడు। అట్టి కర్మలు సర్వమంగళదాయకములు మరియు ఆధ్యాత్మిక శక్తి పూర్ణములు। అవి ఆధ్యాత్మ అనుభవమునందు భక్తిని పూర్ణిని కావింపగలవు। తద్వారా శ్రీకృష్ణ భగవాను సాహచర్యమును పొందుటే అతని ఏకైక కోరిక కాగలదు। అట్టివాడు నిస్సందేహముగా ఆ భగవానుని ఎట్టి కష్టం లేకుండా చేరగలడు। వాస్తవమునకి ఇదియే యోగమనవడును। భగవానుని కరుణిచే అట్టి భక్తుడు ఎన్నడను ఈ భౌతిక జీవనమునకు తిరిగి రాడు। తిరిగి ఈ శ్లోకమునందల క్షేమము అను పదము శ్రీకృష్ణ భగవానుని కృపా పూర్ణ రక్షణమును సూచించుచున్నది, అనగా యోగము ద్వారా కృష్ణ భక్తి రసభావనను పొందుటకు భక్తునకు తోడ్పడు శ్రీకృష్ణ భగవానుడు అతని సంపూర్ణ కృష్ణ భక్తి రసభావితుడైన పిమ్మట దుఃఖభూయిష్టమైన బద్ధ జీవనకు తిరిగి పతనము కాకుండా రక్షణం నొసగును।
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురోన్మిలితం యేనా తస్మై శ్రీ గురవే నమః। నమాం విష్ణు పాదాయ కృష్ణ పృష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే। నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే। జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద। హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే।
తాత్పర్యము, నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును, అనగా వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. మనం అందరం కోరుకునేది కూడా ఇదే. మనకి ఎవరైనా ఇటువంటి ఒక పర్సన్ దొరికితే మనకి చాలా బాగుంటుంది అనుకుంటాం. ఎటువంటి పర్సన్? మనకి లేనివన్నీ ఇచ్చేవాడు, ఉండేటి బాగా ప్రొటెక్ట్ చేసేవాడు. ఇటువంటి వాడు ఎవరినో ఒకరు దొరికితే మనకు లైఫ్ చాలా బాగుంటుంది అన్నట్టు. భగవంతుడు ఇక్కడ అదే అష్యూరెన్స్ ఇస్తున్నాడు, కానీ దాన్ని గ్రహించి అటువంటి ప్రొటెక్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి అవైలబిలిటీలో లేడన్నట్టు. సో ఇక్కడ భగవంతుడు ఈ కార్యం నేను చేస్తాను, కాబట్టి దీనికి ఒక కండిషన్ పెట్టున్నాడు ఇక్కడ. నా దివ్యమైన రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారికి వారివి అన్ని సంరక్షిస్తాను, లేనివి సమర్పిస్తాను, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి అంటున్నాడు. సో నా దివ్య రూపంలో సదా ధ్యానించుచు అని అంటేనే జనరల్గా అందరికీ మంచి యువకులకి లేకపోతే టైం షెడ్యూల్ ఇవ్వన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పనిచేసేటువంటి ఉద్యోగులకి వీళ్ళకందరికీ డౌట్ వస్తుంది, స్వామి మమ్మల్ని మీలాగా అయిపోయేసి అరే రామ హరికృష్ణ అనుకుంటే ఉంటే ఇవన్నీ జరిగిపోతాయా అని అనుకుంటారు. మరి ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు కదా, నా దివ్య రూపమును సదా ధ్యానించుతూ ఉండేవారికి నేను ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి ఒక మహారాజు క్లాస్ ఇస్తున్నప్పుడు ఇదే క్వశ్చన్ ఒక స్టూడెంట్ అడిగాడన్నట్టు, స్వామీజీ మీరు చెప్పినట్టే మొత్తం అందరూ ఇదే శ్లోకం పైన క్లాస్ అంటే, మీరు చెప్పినట్టే మొత్తం అందరూ ఇదే విధంగా ఎర్రగుడ్డలు వేసుకునేసి గుళ్ళో జాయిన్ అయిపోయేసి జపం చేసుకుంటూ ఉంటే ప్రపంచం ఎంత బయట ఎంత ప్రపంచం ఉంది, దానికి కావాల్సిన నీడ్స్ అందరు ఎవరు సమకూరుస్తారు, బిల్డింగ్స్ ఎవరు కడతారు, డ్యామ్స్ ఎవరు కడతారు, ప్రజలకి నీళ్లు ఎవరు సరఫరా చేస్తారు, ఇటువంటి కార్యక్రమాలు మీ ఇంటికి లైట్ ఎలా వస్తుంది, ఇటువంటి అన్ని ఎట్లా జరుగుతుంది గుళ్ళో కూర్చునేసి జపం చేస్తూ ఉంటే అని చెప్పేసి ప్రశ్నించాడు అన్నట్టు. మహారాజు అతన్ని అడిగారు అన్నట్ట క్వశ్చన్ వేసి, నీ ప్రొఫెషన్ ఏమి అని చెప్పేసి. నీ ప్రొఫెషన్ ఏమంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి. జస్ట్ ఊహించు, మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయినారంటే ప్రపంచం ఎట్లుంటుంది అని చెప్పేసి అంటే అతను సైలెంట్ అయిపోయాడు ప్రస్తుతానికి, అక్కడ కూర్చుంది పోయేసారంట. సో మహారాజు చెప్పదలుచుకున్నది ఏమంటే ఇక్కడ తర్వాత ఏం కంటిన్యూ చేశారంటే, ఈ విధంగా అందరూ ఇదే విధంగానే జాయిన్ అయిపోతే ఏం పరిస్థితి అని అంటే అది ఎప్పటికీ జరగనిది పని. ఇక్కడ ఒకవేళ అక్కడ ఇక్కడ భౌతిక ప్రపంచంలోనే అందరూ హరేరామ హరే కృష్ణకి జపం చేస్తూ కూర్చుంటే ఈ భౌతిక ప్రపంచం అవసరమే లేదు. ఎవరైనా రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే, సొసైటీలో ఎవరైనా తప్పు చేస్తే అప్పుడు జైలు కడతారు. జైల్లో అందరూ జెంటిల్మెన్స్ అయిపోతే జైలు ఎందుకు? సో కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పే విషయం అదే, నా దివ్య రూపమును ధ్యానించుతూ ఎవరైతే నిరంతరం స్మరిస్తారో వాళ్ళకి లేనివి సమకూరుస్తాను, ఉన్నవి ప్రొటెక్ట్ చేస్తానని చెప్పేసి. సో ఇదే క్వశ్చన్ ఈవెన్ ఇతను కూడా అడిగింది అర్జునుడు, నేను ఇదంతా నాకు వద్దు, ఈ రాజ్యం వద్దు, వీళ్ళని సంహరించేది వద్దు, నేను అడవికి వెళ్తాను, ధ్యానం చేసుకుంటాను, తపస్సు చేసుకుంటాను, కానీ నేను ఈ యుద్ధం వద్దు నాకు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సో భగవంతుడు దీనిని ఖండిస్తున్నాడు, అంటే నీవు అన్నిటినీ వదిలేసి వెళ్ళి అడవికి వెళ్ళి జపం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను అంటే అది భగవంతుడు దాన్ని ఖండిస్తున్నాడు, నీ యుద్ధం చేయని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ యాక్టివిటీ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుడు ఇంకొక విషయం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏమిస్తున్నాడు, సదా నన్ను ధ్యానించి వారికి నేను ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పేసి. ఈ రెండు పరస్పరం విరుద్ధంగా లేవా? నన్ను ధ్యానించి అంటాడు, నువ్వు యుద్ధం చేయని అంటున్నాడు. సో ఇక్కడ ఈ భగవద్గీత ఉపద్ఘాతంలోనే ప్రభుపాద వారు చాలా క్లియర్ డెఫినేషన్ ఇచ్చారు, వాట్ ఈజ్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ అని చెప్పేసి. కృష్ణ చైతన్య ఉద్యమం ఏమనంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధచ, అంటే నువ్వు ఏం పని చేసినప్పటికీ కూడా నన్ను ధ్యానిస్తూనే చెయ్యి. అనుస్మరణ, ఇది స్మరణ అంటే ఒకరి గురించి ఆలోచించడం, అనుస్మరణ అంటే ఒక పని చేస్తూ సైడ్ బై సైడ్ ఆలోచిస్తూ ఉండడం అన్నట్టు. దీనికి చైతన్య మహాప్రభు కూడా చాలా చాలా ఫేమస్ ఉదాహరణ ఒకటి ఇచ్చారన్నట్టు. అనుస్మరణ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉంటుంది లోపల. ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వెళ్తారు ఒక కంపెనీకి, మెడికల్ రిప్రజెంటేటివ్ అనుకుందాం. అతను వెళ్ళేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, అతని నీట్గా సూట్ కోట్ వేసుకుని ఉంటాడు, టై వేసుకునేసి మంచి మే కమింగ్ సార్, మే హ్యావ్ వర్డ్ విత్ యూ సార్ అని చెప్పేసి చాలా పొలైట్గా అతను ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. మెడికల్ లిస్ట్ అండ్ మెడిసిన్స్ లిస్ట్ చూపిస్తాడు, మీకు ఇది చేస్తే మీకు మలేషియాకి పంపిస్తాను సార్, మాకు ఇంత బిజినెస్ ఇస్తే మీకు ఇంత కార్ ఇస్తాను సార్ అని చెప్పేసి అతను ప్రజెంటేషన్ చాలా ట్యాక్ట్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, సైమల్టేనియస్గా డాక్టర్ని గురించి ఐ కాంటాక్ట్ పెట్టుకునేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవైపు చాలా ట్యాక్ట్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, డాక్టర్ ఏం ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి మైండ్లో ఆలోచిస్తుంటాడు. ఇదంతా మనకందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది దీన్నే అనుస్మరణ అని అంటారు. అంటే ఒక మైండ్ ఒక పని చేస్తూ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఒకటి జరుగుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో మనకొకటి ఇంకోటి మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది. సాయంత్రం ఈవినింగ్ సినిమాకి వెళ్ళాలన్నా దానికి టికెట్లు దొరుకుతాయా దొరకవా, లేకపోతే ఇక్కడ వెళ్తే ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుందా లేదా ఈ తెలంగాణ బంద్, రకరకాల మెడిటేషన్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒక పని చేస్తూ ఉంటాము, బ్యాక్గ్రౌండ్లో ఒక చింతన జరుగుతూ ఉంటుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మామ అనుస్మర యుద్ధచ. ఇదే యాక్టివిటీ భగవంతుడు కూడా అర్జున్కి చెప్పాడు అన్నట్టు, నువ్వు యుద్ధం చెయ్యి కాకపోతే నన్ను ధ్యానిస్తా చెయ్యి. ఈ అనుస్మరణ, భగవంతుడి పైన అనుస్మరణ అనేది లేకుండా చేయడం అనేది పాపకార్యం అవుతుంది. అది మన ఓన్ సెన్స్ గ్రాటిఫికేషన్, మన ఇంద్రియ తృప్తి కోసం చేసుకున్నట్టు అవుతుంది. అదే కార్యము భగవంతుని పైన స్మరణ చేస్తూ చేయడం అనేది అనుస్మరణ అవుతుంది. ఆ కార్యం వచ్చేసి మనల్ని ఈ భౌతిక ప్రపంచం నుంచి మనల్ని ముక్తి గావిస్తుంది అన్నట్టు. సో ఇది ప్రతి ఒక్కరికి జరిగేది అన్నట్టు. ఈ అనుస్మరణ అనేది ఇది పెద్ద డిఫికల్ట్ యాక్టివిటీ కాదు. మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా వెనకల మనసులో వచ్చేసి ఇంకో చింతన అనేది కంటిన్యూస్గా మెడిటేషన్ స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటుంది. చైతన్య మహాప్రభు ఇచ్చిన ఫేమస్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక గృహిణి భర్తకి చాలా వినమ్రంగా సేవ చేస్తూ ఉంటుంది. వినమ్రంగా సేవ చేస్తూ ఇతను ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడో, ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్తాడో, సో దట్ నా ప్రియునితో నేను వెళ్ళి కలవచ్చు, అతనికి ఫోన్ చేయొచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు, నేను అతనితో కాంటాక్ట్లో ఉండొచ్చు, అతన్ని సో అతని యొక్క సాంగత్యాన్ని కోరుకుంటుంది అన్నట్టు. ఇతనికి చాలా భర్తకి చాలా వినయంగా సేవ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో వెనకల ఏమి మెడిటేట్ చేస్తాం, దేనిపైన మెడిటేట్ చేస్తా ఉందంటే ప్రియుని ఏ విధంగా కలుసుకోవాలి అని చెప్పేసి మెడిటేట్ చేస్తుంది. చైతన్య మహాప్రభు ఇదే ఉదాహరణ మనల్ని ఫాలో చేయమని చెప్పారన్నట్టు. సో ఈ భౌతిక ప్రపంచంలో ఏమైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఇవంతా ఎక్స్టర్నల్గా, జస్ట్ కేవలం ఎవరికి వాళ్ళతో హెడ్ఏక్ లేకుండా ఉండేదానికి మాత్రం ఈ యాక్టివిటీస్ చేయండి. మెయిన్ మెడిటేషన్ అంతా దూరంగా ఉండే వైకుంఠంలో ఉండే వెంకటేశ్వర స్వామి, రాధా గోవిందులను ఎట్లా చేరుకోవాలి, భగవంతుని ఎట్లా చేరుకోవాలని చెప్పేసి ఆ ధ్యానంతో మనం ఈ యాక్టివిటీస్ అనేవి చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. సో ఆ స్టూడెంట్ అడిగినట్టు మేమంతా ఇస్కాన్ టెంపుల్లో జాయిన్ అయిపోతే ఏమవుతుంది పరిస్థితి అంటే, ఆ పరిస్థితి ఎప్పటికీ భూప్రపంచంలో సాధ్యం కానిది. ఎందుకంటే ఈ త్రిగుణాలలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యంలో నిమగ్నం అయిపోయి రకరకాల కాంబినేషన్స్లో గుణాలు ప్రవర్తిస్తుంటాయి ఒక్కొక్కరి పైన. సో వాళ్ళు ఎప్పుడు ఊరికే ఉండి సెన్స్ గ్రాటిఫికేషన్ వదిలేసి భగవంతుని కోసమే నిరంతరం ధ్యానం చేయడం అనేది భౌతిక ప్రపంచంలో సాధ్యం కాని విషయము. కాకపోతే ఈ ఒక తుంటరి ప్రశ్నలు అన్నట్టు ఇవన్నీ. అటువంటి వాళ్ళకి అదే ఈ ఇక్కడ ఉండే భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఈ విధంగా ప్రవర్తించేటట్లయితే ఇక్కడికి పంపించాల్సిన అవసరమే భగవంతుడికి రాదు. సో అందరూ మీలాగా అయిపోతే ఏమవుతుంది అనంటే, ఇది జెంటిల్మెన్, ఇది జైల్లో ఉండే వాళ్ళందరూ జెంటిల్మెన్ కాదు, అది దానికి సమాధానం ఉన్నట్టు. సో ఇక్కడ భగవంతుడు మరి చెప్తున్నారు, నా దివ్య రూపమును ధ్యానించుతూ అనన్య భక్తిచే నన్ను సదా అర్చించే వారి యోగక్షేమలను నేనే వహించను. సో ఈ కలియుగంలో మైండ్ చాలా ఫ్లిక్కరింగ్ అన్నట్టు, అంటే రకరకాల చంచలంగా ఉంటుంది. ఏ విషయం చూస్తే కూడా దానికి మనం అట్రాక్ట్ అయిపోతాం అన్నట్టు. ఏదో ఒకటి అట్రాక్టివ్ కనబడిస్తే అది దాన్ని సొంతపరచుకోవాలని చెప్పేసి దానికోసం విపరీతంగా కష్టపడతా ఉన్నట్టు. దాన్ని కొంతమంది క్యారెక్టర్స్ ఎట్లా ఉంటారంటే కలియుగంలో దాన్ని పొందే వరకు విపరీతమైన ఆతృత కలిగి దాన్ని సొంతపరుచుకుంటారు, సొంతం అయిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. సో వాళ్ళు అదే అంతవరకు అదే మా లైఫ్ అండ్ సోల్ అన్నంతగా వాళ్ళు వర్క్ చేసి దాన్ని ఎప్పుడైతే దాన్ని స్వాధీనపరచుకున్న తర్వాత కైవసం చేసుకున్న తర్వాత దాన్ని సాధించిన తర్వాత దానికి వాళ్ళ మైండ్లో ప్రయారిటీ అనేది ఉండదు. ఇంకా దేనికి పనిచేసింది అన్నాళ్ళు, ఎయిమ్లెస్గా పనిచేస్తున్నారు అన్నట్టు ప్రజలు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను. నా దివ్య రూపమును నిరంతరము ధ్యానించుచు నన్ను అర్చించే వారికి యోగక్షేమాలను వహిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ మీరు ఏం యాక్టివిటీ చేసినప్పటికీ కూడా చింతన అనేది నాపైన ఉండాలి, నిరంతరం మీరు కృషి చేస్తూ ఉండాలి. నాహి కశ్చిత్ క్షణమపి జాతి తిష్టత అకర్మకృత్. ఎవరే కానీ ఏ ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండేటటువంటి సందర్భము ఏ జీవికి ఎటువంటి సందర్భంలోనూ ఉండదన్నట్టు. సో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ధ్యానం అనేది భగవంతుడి పైన ఉండాలి, భగవంతుడి పైన ఉంటూ మనం నిరంతరము శ్రమించాలి. ఆ శ్రమ ఫలితాన్ని నేను భగవంతుడ ఈ శ్రమ నీకోసమే చేసినానని చెప్పే భావనతో అతను కర్మ చేయాలి అన్నట్టు. సో ఇక్కడ నా దివ్య రూపమును ధ్యానించుచు అర్చించడం, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు నా పైన నిరంతరం ధ్యానించడమే నీకు అర్చనగా భావించు. నీకు అర్చన ఏమంటే నిరంతరం నా పైన ధ్యానం ఉంచుకోవడమే. సో ఈ కలియుగంలో మనం నిరంతరం కృషి చేస్తూ ఉంటాము, పని సాధిస్తాము, దాని యొక్క గోల్ని లేకుండా మనం పని చేస్తుంటాము. కానీ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు నువ్వు ఏ పనైనా ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నీ ధ్యానం వచ్చేసి నాపైనే ఉంచు. సో ఇక్కడ సారాంశం ఏమంటే ఈ కలియుగంలో మన మెడిటేషన్ వచ్చేసి రకరకాలుగా ఫ్లికర్ అవుతూ ఉంటుంది. నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా భగవంతుడి పైన ధ్యానం ఉంచడం అనేది మనం ఏ విధంగా చేయగలమనేది ఈ కృష్ణ చైతన్య ఉద్యమానికి ప్రభుపాదులు కృష్ణ చైతన్య ఉద్యమం స్థాపించిన దాంట్లో మూల ఉద్దేశము. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడి పైన నిరంతర ధ్యానం ఏ విధంగా ఉంచగలము అనేది సాధన చేయడానికే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం స్థాపించింది. ఈ ఉద్యమంలో మనం పాల్గొని ఏ పని చేస్తున్నప్పుడు కూడా భగవంతుడిపై నిరంతర ధ్యానం ఏ విధంగా చేస్తూ మనం జీవితం గడపవచ్చు అనేది నేర్పించడానికే ఈ సంస్థను స్థాపించడంలోని మూల ఉద్దేశం అన్నట్టు. ఇదే శ్లోకానికి ఒక బ్యూటిఫుల్ స్టోరీ కూడా మనకి రెగ్యులర్గా మన సీనియర్ డివోటీస్ నుంచి మనం వింటాము. ఇది గీతా పాండవ్ గురించి అన్నట్టు. గీతా పాండవ్ గురించి మ్యాక్సిమం మీకు అందరికీ తెలిసింటుంది, బ్రీఫ్గా మనం దీన్ని చెప్పుకుందాము. గీతా పాండవ్ పేరు వచ్చేసి ఇతను ఒరిస్సాలో భువనేశ్వర్ దగ్గర పూరి క్షేత్రంలో అతను నివసిస్తుంటాడు అన్నట్టు. అతని పేరు అర్జున్ మిశ్రా, అతనికి ఒక భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారన్నట్టు. ఇతను గీతా ఒరిజినల్ పేరు అర్జున్ మిశ్రా అయితే అతని పేరు వచ్చిన పేరు వచ్చేసి గీతా పాండవ్. ఎందుకంటే అతను నిరంతరం భగవద్గీత చదువుతూ ఉంటాడు, భగవంతుని మీద ధ్యానం చేస్తూ ఉంటాడు. అతని ఇంకా భగవద్గీత చదవడం తప్ప అతనికి ఇంకా వేరే యాక్టివిటీ ఏమీ చేయడు అన్నట్టు. వేరే యాక్టివిటీ ఏమి చేయట్లేదు, కేవలం భగవద్గీత చదువుతున్నాడు, భగవంతుడి పైన ధ్యానం చేస్తుంటాడు, జపం చేస్తున్నాడు, భగవద్గీత చదువుతాడు. అనాయాచితంగా యాచన చేయకుండా, బెగ్గింగ్ చేయకుండా ఏమైతే ఆటోమేటిక్గా వస్తుంటుందో దానిపైన జీవిస్తుండేవాడు అన్నట్టు. ఒకవేళ ఎప్పుడైనా రాకున్నప్పుడు అతను బెగ్గింగ్కి వెళ్ళేవాడు అన్నట్టు. ఆ బెగ్గింగ్ ద్వారా అతను లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ ఫ్యామిలీని గడుపుతున్నాడు. అంతేగాని శ్రమించి ఫ్యామిలీని పోషించేటటువంటి వ్యక్తి కాదు ఇతను. ఎందుకంటే ఇతనికి భగవంతుడి పైన సంపూర్ణ విశ్వాసం ఉంది, నేను భగవంతుని మీద ధ్యానం చేస్తే చాలు నాకు కావలసిన అన్ని నీడ్స్ సమకూరుతాయి అనేటటువంటి విశ్వాసం ఉన్న భక్తుడు అన్నట్టు. సో ఆ విధంగా అతను జీవితం వెళ్ళబుచ్చుతున్నాడు. ఒకసారి విపరీతంగా పూరిలో వర్షాలు ప్రారంభమైన అన్నట్టు. వర్షాల ప్రారంభమై కంటిన్యూస్ గా వారం రోజులు విపరీతమైన హోరైన వర్షం కురుస్తా ఉందన్నట్టు. బయటికి వెళ్లేదానికి లేదు. ఎక్కడి నుంచి మనకి వీళ్ళకి వచ్చి వెజిటబుల్స్ కానీ వీళ్ళ రెగ్యులర్ వండుకోవడానికి ఎటువంటి వస్తువులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటువంటి సమయంలో కూడా ఇతను భార్య పిల్లలు వచ్చేసి వాళ్ళ ఆకలితో మాడుతున్నారు. ఇతను వచ్చేసి దాన్ని గొప్ప వరం అనుకుంటున్నాడు. భౌతిక వ్యక్తికి ఆధ్యాత్మిక వ్యక్తికి ఇది మెంటాలిటీలో ఇది ఒక వ్యత్యాసం అన్నట్టు. ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా ఇది ఒక వరం అనుకుంటాడు. భౌతికమైన వ్యక్తికి ఒక సుఖం వస్తే ఇది ఎప్పుడు ఎండ్ అయిపోతుందని చెప్పేసి ఒక తపన పడుతూ ఉంటాడు. ఆ సుఖం వచ్చిన సుఖాన్ని కూడా ఎంజాయ్ చేయలేకుండా ఎప్పుడు ఎండ్ అయిపోతుంది ఇది మళ్ళీ ఏ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆ తపనలో పడి వచ్చిన సుఖాన్ని కూడా ఎంజాయ్ చేయలేదు. ఆధ్యాత్మిక వ్యక్తి వచ్చేసి అతను వచ్చిన ప్రాబ్లం కూడా అతను ఒక వరంగా మార్చుకునేసి ఎట్టి పరిస్థితులు అన్ని పరిస్థితులను ఒకే విధంగా ఉంటాడు. భగవంతుడి పైన డిపెండ్ అవుతుంటాడు. ఇతనే విధంగా అనుకున్నాడంటే ఈ వర్షం వచ్చేసి నాకు ఎక్కువ టైం కల్పించింది. మామూలుగా అయితే బెగ్గింగ్కి వెళ్లాల్సి వస్తుండే, ఇప్పుడు బెగ్గింగ్కి వెళ్ళే అవసరం కూడా లేదు. ఇంకా ఎక్కువ భగవంతుని పైన భగవద్గీత చదవచ్చు, జపం చేయవచ్చు. ఈ విధంగా దాన్ని అనుకునేసి అతను వారం రోజులైనా కూడా అతను బయటికి వెళ్ళట్లేదు, జపం చేస్తున్నాడు, భగవద్గీత చదువుకున్నాడు, ఈ హ్యాపీగా లైఫ్ గడుపుతున్నాడు. భార్య పిల్లలు మాత్రం వాళ్ళు విపరీతమైన ఆకలి దెబ్బలతో వాళ్ళు అలమటిస్తున్నారు. సో భార్యకు ఒకరోజు విపరీతమైన చిరాకు కలిగింది. వచ్చేసి ఇతనికి చివాట్లు పెట్టింది. నువ్వు ఏం భర్తవి, నువ్వు ఏం మొగుడివి, నువ్వు కట్టుకున్న భార్య పిల్లలకు పోషించలేని వాడివి, పద బయటికి వెళ్ళేసి మొత్తము కావాల్సిన తిండి గింజలు తీసుకుని రావని చెప్పేసి అతను బయటికి తరిమేసింది అన్నట్టు. బయటికి తరిమేసింది. అతను వర్షంలోనే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తున్నాడు. వీళ్ళకి ఆకలి దెబ్బలతో వీళ్ళకి బాధ అయి నీళ్లు తాగేసి నిద్రపోయినారు అన్నట్టు. పిల్లలు పడుకున్నారు, భార్య పడుకున్నారు. పడుకున్న తర్వాత కాసేపటికి తలుపు తట్టారన్నట్టు. తలుపు తట్టితే భర్త వచ్చాడని చెప్పేసి తలుపు తీస్తే ఇద్దరు అబ్బాయిలు వచ్చినారన్నట్టు. వెరీ బ్యూటిఫుల్ బాయ్స్, వాళ్ళెవరు మీకు అందరికి తెలుసు. ఆ వచ్చిన ఇద్దరు పిల్లలు వచ్చేసి ఒకరు నల్లగా ఉన్నాడు, ఇంకొకటి వచ్చేసి పాలలాగా తెల్లగా ఉన్నారన్నట్టు. వాళ్ళు విపరీతమైన లోడ్స్ వేసుకుని వచ్చారు. వెజిటబుల్స్ ఒకరు, బియ్యం ఒకరు, పప్పులు ఒకరు, రకరకాల ఇంగ్రీడియంట్స్, వంటకు కావాల్సిన విషయాలన్నీ, ఐటమ్స్ అన్ని తీసుకుని వచ్చేస్తారన్నట్టు. తీసుకుని వచ్చేసి ఈమె ఆ ఐటమ్స్ అని చూసుకునేసరికి నా భర్త బయటకు వెళ్ళాడు, మొత్తం అంతా సప్లై చేస్తున్నాడు ఇంటికి కావాల్సిందంత అనుకునేసి రిసీవ్ చేసి తీసుకుంది అన్నట్టు. రిసీవ్ చేసుకుంది, మొత్తం అన్ని స్టోర్ రూమ్ లో పెట్టింది. పెట్టేసి రండి బాబు, కాసేపు కూర్చోండి, వండుతాను, మీకు కొంచెం నైవేద్యం పెడతాను, మీరు తినేసి వెళ్ళండి, చాలా కష్టపడి మోసుకొని వచ్చారని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. లేదు లేదమ్మా, నేను తినలేను, కేవలం మీ ఆయన ఇవన్నీ పంపించాడు నాకు, డెలివరీ ఇచ్చేసి రమ్మని చెప్పేసి. నేను తినలేనండి. ఎందుకు తినలేవు నాయన అని అంటే, నాకు వచ్చేసి నా నోటి పైన గాయమైంది, మూడు గీతలు పడ్డాయి, నేనేం తినలేను ఇప్పుడు, నా నాలుగు గాయం అయిపోయింది అని చెప్పాను. సరేలే అని చెప్పేసి వాళ్ళని పంపించేసేస్తుంది. పంపించేసిన తర్వాత కాసేపటికి భర్త తిరిగి వస్తాడు. భర్త తిరిగి వస్తే ఇల్లంతా కలకల అని చెప్పేసి రకరకాల వెజిటబుల్స్, ఐటమ్స్, బియ్యం అన్నీ ఉన్నాయని ఉండేసరికి, ఎక్కడి నుంచి వచ్చే, ఏమివి, ఎక్కడే ప్రశ్న, ఎవరు తెచ్చిచ్చారు, ఎట్లా వచ్చాయనంటేనా, మీరే మీ సర్వెంట్ అని చెప్పేసి ఒక అతను తీసుకుని వచ్చాడు, మీరు పంపించారని చెప్పేసి అని ఈమె భార్య చెప్తుంది. అంటే ఇతను జగన్నాథ్కి మంచి ప్రియమైన భక్తుడు అన్నట్టు. జగన్నాథ స్వామి అంటే ఇతని ప్రాణం, జగన్నాథ స్వామి కూడా ఇతనికి మంచి ప్రాణం. సో ఇతనికి అర్థమైంది. కాసేపు ఆలోచించిన తర్వాత ఇది జగన్నాథ బలదేవులే ఇట్లొచ్చారు అని చెప్పేసి ఇతను అర్థమైంది. అర్థమైన తర్వాత ఆమె గడిగారు, కనీసం వాళ్ళకి లోపలి పిలిచి ఏమైనా కొంచెం ఏమైనా పండ్లు పాలు ఇచ్చావా అని చెప్పేసి అంటారు. లేదండి, నేనేం ఇవ్వలేదు, వాళ్ళకి కూర్చోమని చెప్పాను, కానీ మేము ఆతిథ్యం స్వీకరించలేము, ఎందుకంటే నా నోరు గాయం అయిపోయింది, నేను తినలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోయినారని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. చెప్తానే ఇతను ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అన్నట్టు. ఆ ఇన్సిడెంట్ ఏమంటే, ఇతను ప్రతిసారి ఏమండి, మీరు ఖాళీగా భగవద్గీత చదువుకుంటూ జపం చేసుకుంటే బదులు పోయేసి బయటకు వెళ్ళేసి నాలుగు గింజలు తీసుకురావచ్చు కదా, అందరు తిని పడుకోవచ్చు హ్యాపీగా అని చెప్పేసి ఈమె అన్నప్పుడల్లా ఇతను భగవద్గీత ఈ శ్లోకం చూపించేవాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమ వహామ్యహం. అంటేనే ఈమెకు ఒకసారి ఆకలితో ఉన్నప్పుడు ఇదే విషయం చెప్పాడు. ఆమెకు చిరాకు వచ్చేసి బరాబర వరని దానిపైన గీకేసింది అన్నట్టు మూడు సార్లు. ఆ గీకేస్తేనే అది ఇతను కూడా చాలా బాధపడ్డాడు. అది గుర్తు తెచ్చుకున్నా అప్పుడు చెప్పాడు అన్నట్టు, నువ్వు ఒకసారి విధంగా చేస్తే తెలుసా, అతని నాలుగు పైన మూడు గీతలు ఉన్నాయని చెప్పేసి అన్నాడే, అది ఎవరో కాదు కృష్ణుడే వచ్చింది. కృష్ణుడు ఈ భగవద్గీత వచ్చేసి భగవంతుడి ముఖపద్మం నుంచి వచ్చింది, నువ్వు అటువంటి దాన్ని నువ్వు ఇట్లా అవమానించావు, దాన్ని తిరస్కరించావు కాబట్టి ఆ భగవంతుడి నీ వలన దుఃఖపడ్డాడు, భగవంతుని గాయపరిచావు నీవు అని చెప్పేసి జగన్నాథ్కి వెళ్ళేసి క్షమాపణ చెప్పుకుందా అని చెప్పేసి మొత్తం పరివారం అంతా వెళ్తారన్నట్టు. అక్కడ జగన్నాథ్ స్వామికి వెళ్ళి వాళ్ళ క్షమాపణ చెప్పుకునే దర్శనం చేసుకోవడానికి వెళ్తే జగన్నాథ్ స్వామి నుంచి ఇక్కడ చిన్నగా బ్లడ్ వస్తూ ఉంటుంది అన్నట్టు, రక్తం స్రవిస్తూ ఉంది. సో ఈమె తన తప్పు తెలుసుకుంటుంది. భగవద్గీతకి కృష్ణుడికి జగన్నాథ్ స్వామికి అభిన్నము అని చెప్పేసి ఈమె తెలుసుకుంటుంది అన్నట్టు. సో ఈ విధంగా భగవంతుడి మీద అనన్యమైన చింత చేస్తూ ఎవరైతే జీవితం గడుపుతారో వాళ్ళకి కావలసిన సమస్తము నేనే సమకూరుస్తున్నాను అని చెప్పేసి భగవంతుడు ప్రామిస్ చేస్తాడు, ఈ లీలలో ప్రూవ్ చేస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, ఇదే లీలని మనం మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చా, సాధ్యమవుతుందా, అట్లా ఎవరైనా చేయగలరా, మనం చేయగలమా? భగవంతుడు నిరూపించుకుంటాడు ఎప్పటికీ, భగవంతుడు ఫెయిల్ అయ్యే క్వశ్చన్ లేదు, కానీ చేసే గట్స్ లేవు మనకు, ఆ చేసే ధైర్యము, భగవంతుడు మాటలపైన విశ్వాసం మనకు లేదు. నాకు కూడా పాయింట్ ఏమంటే, మనం కూర్చొని చెప్తాం కాబట్టి ఈజీగా చెప్పచ్చు, దీన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసి భగవంతుడి వాక్యాన్ని మన జీవితంలో మనం నిరూపణ చేసుకోవడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. కానీ మనం దాని వైపు నిరూపించుకునే విషయం వైపు మనం కొంచెం అడుగు వేసినప్పటికీ కూడా భగవంతుడు మనకి 100 times బెనిఫిట్ ఇస్తాడు. దానికి ఇంకా మ్యాగ్నెట్ లాగా మనల్ని ఆకర్షించి ఇదే జీవితం వైపుకి తనపైన డిపెండ్ అయ్యేదానికి అతను ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాడు అన్నట్టు. అది ఏ విధంగా సాధించుకోవచ్చు అనేదానికి ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ అన్నట్టు. సో అది ఇక్కడ అనుస్మరణ అని చెప్పేసి ఆ భగవంతుడు ఉద్దేశించడం అనేది. దీని అర్థం నన్నే ధ్యానించుతూ ఉండమనంటే, మీరు అన్ని బిజినెస్లు మానేసి, ఉద్యోగాలు మానేసి, ఆఫీసులు క్లోజ్ చేసి, ఇంగ్రీడియంట్స్ సూపర్ మార్కెట్కి క్లోజ్ చేసేసి ధ్వజస్తంభం ముందర అరే రామ హరే కృష్ణ గుడి ముందర వచ్చి జపం చేయడం అని కాదు దీని అర్థం. మీరు ఏం పని చేసినప్పటికీ కూడా మా మనుస్మర విద్యచ నన్ను ధ్యానిస్తూ మీరు ఆ పని చేయండి, అప్పుడు ఆ పని చేస్తున్న చేయడం ద్వారానే మీరు నన్ని స్మరించిన వాళ్ళు అవుతారు. ఆ అనుస్మరణ అనేది మిమ్మల్ని అన్ని పాపాల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అన్నట్టు. సో ఈ అనుస్మరణ అనేదానికి అది అంత ఇమ్మీడియట్ గా మనం ఏదైనా డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా చూస్తుండే సినిమా గుర్తొస్తుంటుంది, ఆ దాంట్లో ఏ కమెడియన్ ఏ విధంగా డైలాగ్ వేస్తాడు, వాళ్ళ హావభావాలేమి అవన్నీ గుర్తు తెచ్చుకుని మనం మనకి మనం నవ్వుకుంటాం అన్నట్టు. ఒక పని చేస్తుంటాం, బస్ జర్నీలో పోతూ ఉంటాం, ట్రైన్ జర్నీలో పోతూ ఉంటాం, లేకపోతే సైకిల్ దొక్కుతుంటాం, డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, అన్ని పనులు జరుగుతూ ఉంటుంది, మెడిటేషన్లో ఒక సీన్ గుర్తొస్తుంది, దానికి మనమే పులకించిపోతాం అన్నట్టు. ఆ అనుస్మరణ అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది, అది ఆపడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు మన టాస్క్ ఏమంటే ఆ సినిమా ఇన్సిడెంట్ని ఆపేసి ఇంకొకటి రీప్లేస్ చేయాలి. రాధా గోవింద డీటీస్ని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, అట్లీస్ట్ భగవంతుడు గులాబ్ జామున్ పైన కానీ, దేనిపైన ఒకదానిపైన మన అనుస్మరణ మనం స్టార్ట్ చేస్తే అది భగవంతుడి బ్లెస్సింగ్ అనేది మన వైపుగా ఫ్లో అవుతుంది, మన వైపు ప్రవహిస్తుంది. సో ఇప్పుడు మనం చేయవలసిన యాక్టివిటీ ఏమంటే, ఈ అనుస్మరణలో మనం చేస్తుండే రెగ్యులర్ ధ్యానం నుంచి ఈ కృష్ణుడి వైపుకి ధ్యానాన్ని మనం మరల్చాలన్నట్టు. మీరు డ్రైవింగ్ ఆపమని అర్థం కాదు, సూపర్ మార్కెట్ క్లోజ్ చేయమని కాదు, ఇక్కడ వచ్చి జపం చేయమని కూడా అర్థం కాదు. ఇవన్నీ క్లోజ్ చేసి అవన్నీ చేస్తూ జపం చేయండి అని చెప్పేసి దీని అర్థం అన్నట్టు. అప్పుడు నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తి చే నన్ను సదా అర్చించే వారి యోగక్షేమంలో నేనే వహింతును అనే విషయము మన జీవితంలో కూడా మనం నిరూపించుకోగలం. సో దీనికి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ భగవంతుని నిరంతరం ధ్యానించడం అనేది మనం యోగం ద్వారా సాధ్యపరచుకోలేం, ఇంకా వేరే తపస్సుల ద్వారాను, ఇంకా వేరే ఎటువంటి సాధన ద్వారాను మనం భగవంతుడి పైన నిరంతర ధ్యానాన్ని సాధించడం అనేది అది అంత ఈజీగా సంపాదించుకునేటువంటి విషయం కాదన్నట్టు. దానికి మనం ఎన్నో పూర్వజన్మల్లో మనం చేసుకున్న బ్యాక్లాగ్స్ అన్ని మనం క్లియర్ చేసుకోవాలి. ఈ బ్యాక్లాగ్స్ అంటే ఏమి, మనం చేసుకున్న పాపపు రాసులు, పుణ్యరాశి ఏది లేదు. ఇవన్నీ మనం నశించుకోవాలంటే దానికి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఈవెన్ కృష్ణుడు కూడా శ్రీమద్ భాగవతంలో చివరి శ్లోకంలో చెప్పబడింది, నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమన తం నమామి హరింపరం. అంటే నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం, భగవంతుడు ఎవడి నామ సంకీర్తనం చేస్తే సర్వపాపములు నశించిపోతాయో అటువంటి వాడికి తం నమామి హరింపరం, అటువంటి పరమ పురుషుడైన హరికి నేను ప్రణమిల్లుతున్నాను. ఇది శ్రీమద్ భాగవతంలోని చివరి శ్లోకం అన్నట్టు. దీని శ్రీమద్ భాగవతం మొత్తం సుఖదేవ గోస్వామి చెప్పిన అన్ని లీల యొక్క సారాంశం ఏమంటే నామ సంకీర్తనం, నామ సంకీర్తనం చేస్తే సర్వపాప ప్రణాశనం. ఈ భాగవతము ప్రారంభమయ్యేది భగవంతుడి యొక్క భగవంతునికి శరణాగతితో ప్రారంభమవుతుంది. అంటే వ్యాసుడు నారదుడికి శరణాగతి పొందడంలోను, మళ్ళీ ప్రథమ స్కందంలో కుంతి మహారాణి కృష్ణుడికి శరణాగతి పొందడంలోను, ఇట్లా ఈ శరణాగతి కాన్సెప్ట్తో శరణాగతితోనే భాగవతం ప్రారంభమవుతుంది అన్నట్టు. భగవద్గీతలో చివరి శ్లోకం ఏమి, కృష్ణుడు చెప్పినది సర్వధర్మాన్ పరిత్యజ్య, చివరి ఇన్స్ట్రక్షన్ ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో భగవద్గీత అంతమయ్యేది శరణాగతితో, అదే శరణాగతితో భాగవతం ప్రారంభమవుతుంది అన్నట్టు. అంటే భగవద్గీత ద్వారా మనం ఏ విధంగా శరణాగతి పొందాలి అనేది సారాంశమైతే, భగవద్గీత చదివిన తర్వాత మనం భగవంతునికి శరణాగతి పొందాలనేది అంతిమ విషయం. శరణాగతి పొందిన తర్వాత ఏం చేయాలి అనేది భాగవతం నుంచి ప్రారంభమవుతుంది. భాగవతం సారాంశం ఏమంటే నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. అంటే భగవంతునికి శరణాగతి పొందిన తర్వాత మనం ఏం చేయాలి అనంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఇమ్మీడియట్గా నామ సంకీర్తన చేయాలి అన్నట్టు. నామ సంకీర్తన చేసిన తర్వాత, నామ సంకీర్తన భాగవతంలో అంతిమ విషయం. ఈ నామ సంకీర్తన అంతిమ విషయం అయితే, సారాంశం అయితే, చైతన్య చరితామృత ప్రారంభమయ్యేది నామ సంకీర్తనతో. చైతన్య చరితామృత నామ సంకీర్తనతో ప్రారంభమవుతుంది, ముగిసేది భగవంతుని యొక్క సాహచర్యంతో, భగవంతుని యొక్క శరణాగతితో, భగవంతుని యొక్క ప్రేమతో చైతన్య చరితామృత ముగిస్తుంది అన్నట్టు. అంటే ఆశ్లిష్యవాదరతాం పినష్టుమాం మదర్శనాన్ మర్మహతాం కరోతువా యథా తథా వా విదదాతులంపటు మత్ప్రాణనాథస్తు సయవనాపర. నీవు ఏం చేసినప్పటికీ సరే నీవే నా ప్రాణనాథుడివి, మరి ఒకడు కాడు అని చెప్పేసి చైతన్య చరితామృతంలోని శిక్షాష్టకంలోని చివరి శ్లోకంలోని సారాంశం. భగవంతునికి సంపూర్ణ శరణాగతి పొందడము, భగవంతునే మనం ఏకైక లక్ష్యంగా పెట్టుకోవడం అనేది చైతన్య చరితామృతం యొక్క సారాంశం. చైతన్య చరితామృతం భగవంతుడు చైతన్య మహాప్రభు లీలలంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం స్టార్ట్ అవుతుంది శ్రీల ప్రభుపాద లీలామృత స్టార్ట్. శ్రీల ప్రభుపాద లీలామృత ఏం స్టార్ట్ అవుతుంది, ఈ భగవంతుని నామ సంకీర్తనను మొత్తం అంతా ప్రచారం చేయడం ప్రారంభమవుతుంది. సో మనం నామ సంకీర్తనం చేయడము, భగవంతుని శరణాగతి పొందడము, భగవంతుని యొక్క ప్రేమను ఆస్వాదించడము, భగవంతుని యొక్క ప్రొటెక్షన్ని రక్షణని మనం ఆస్వాదించడమే కాదు, భగవంతుని యొక్క రక్షణను భగవంతుని యొక్క అఫెక్షన్ను మనము ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది భగవంతుని యొక్క నామ ప్రచారాన్ని చేయాలన్నది. ప్లస్ ఇందులోనే ఇంకా మరి నామం ఏ విధంగా జపం చేయాలి, నామం చేస్తే వచ్చే ఫలితాలు ఏమి, నామం ఎందుకు జపం చేయాలి అని చెప్పేసి చైతన్య మహాప్రభు ఆచార్యులు భాగవతంలో ప్రతి ఒక్కరూ నామ సంకీర్తన గురించి స్ట్రెస్ చేస్తున్నారు. గజేంద్ర మోక్షంలో గజేంద్ర చేసింది నామ సంకీర్తనమే, ద్రౌపది వివస్త్రం చేస్తున్నప్పుడు కూడా ఆమె చేసింది నామ సంకీర్తనమే, ఈ విధంగా నామ సంకీర్తన గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో లీలలు ఉన్నాయి. సో అది ఈ విషయాలకన్నీ కూడా అందరికీ ఈ లీలలు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి వాళ్ళని నామ సంకీర్తనానికి ప్రేరేపించడానికి కృష్ణ చైతన్య ఉద్యమం ఉన్నది. ఇదే విధంగా ఈ అన్ని విషయాలు చెప్పి వాళ్ళకి ఉద్యుక్తులను చేయడానికే ఆచార్యులందరూ రకరకాలుగా వాళ్ళు శ్రమించి ప్రచారం చేశారన్నట్టు. ఇదే విధంగా మనం ఒకటి అన్నమాచార్య కీర్తన కూడా ఒకటి పాడుకోవచ్చు. హరినామం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి, సాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, సాలదా హితవైన చౌలెల్ల నొసగా అని చెప్పేసి ఒక కీర్తన ఉంది. ఆ కీర్తన ఇప్పుడు పాడుకునేసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి దానిపైన వివరణ చూస్తామన్నమాట. రాజేశ్వరి, ఇది మాక్సిమం సోలో సాంగే ఉంటుంది, అంటే పాడడము వినడము ఆస్వాదించడము. నెక్స్ట్ టైం స్లైడ్ షో పెట్టుకునేసి మళ్ళీ కావాల్సింటే మనం అబ్జర్వ్ చేయవచ్చు.
చాలదా హరినామం సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్ల నొసగా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్ల నొసగా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్ల నొసగా. ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరని జన్మమున చెదలు విడిపించ. ఇది ఒకటి హరినామమింతైన చాలదా, చెదరని జన్మమున చెదలు విడిపించ. మదినొకటి హరినామ మంత్రమది చాలదా, మదినొకటి హరినామ మంత్రమది చాలదా, పదివేల నరక కూపముల వెడలింప చాలదా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్ల నొసగా. తగు వెంకటేషు కీర్తనముకటి చాలదా, జగములో కల్పభూ జమ్మువలెనుండ. తగు వెంకటేషు కీర్తనముకటి చాలదా, జగములో కల్పభు జంబువలెనుండ. సొగిసి విభుని దాసుల కరుణ చాలదా, సొగిసి విభుని దాసుల కరుణ చాలదా, నగవు చూపులను ఉన్నతమే పొడు చూప చాలదా, చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్లనుసగ చాలరాగని నామ సౌఖ్యామృతము తమకు చాలరా హితవైన చవులెల్లనుసగ.
దీని ట్రాన్స్లేషన్కి వెళ్లే ముందర ప్రభుపాదుల వారు ఒక ఇన్సిడెంట్ చూస్తాం. ప్రభుపాదుల వారు ఈ హరే కృష్ణ ఉద్యమం ప్రారంభించక ముందు వెరీ బిజీ బిజీ బిజినెస్ మ్యాన్ అన్నట్టు. ఫార్మస్యూటికల్ షాప్ 3 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి అలహాబాద్, ఒకటి ఝాన్సీ, ఒకటి కలకత్తాలో, ఒకటి సమ్వేర్ 3 ప్లేసెస్లో 3 ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసినాం. ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీస్ అన్నట్టు 3 షాప్స్ ఓపెన్ చేసి ఎప్పుడు బిజీ అన్నట్టు. ప్రభుపాద టోటల్ బిజీ అంత దేనికి అని అంటే, విపరీతంగా డబ్బు సంపాదించి ధనార్జన చేసి తన గురువుకి భక్తి సిద్ధాంత మహారాజుకి ప్రచార కార్యక్రమాలకి పుస్తక ముద్రణకి డొనేషన్స్ ఇవ్వాలని చెప్పేసి అతను కోరుకుని విపరీతంగా అతను ధనం సంపాదిస్తున్నారు అన్నట్టు. ఇతను ఎంత కృషి చేసి సంపాదిస్తూ సైమల్టేనియస్గా ఇతను దీక్ష తీసుకున్నాడు, సైమల్టేనియస్గా జపం చేయాలన్నట్టు. ఇప్పట్లాగా ప్రభుపాదాలు పెట్టిన 16 రౌండ్లు కాదు, వాళ్ళకి ఒరిజినల్గా 64 రౌండ్స్ ఉంది. బట్ ఒక గృహస్థుడు అన్ని కార్యక్రమాలు చేస్తూ 64 రౌండ్స్ మరి సాధన చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. అది ఆ విధంగా నిరంతరము కృషి చేస్తున్న వాళ్ళు, జపం చేస్తున్న వాళ్ళు అన్నట్టు. జపం చేస్తూ ఇతను ప్రభుపాదుల వరకు ఒక బిల్డింగ్ ఉంది అన్నట్టు. అంటే ఇది వాళ్ళ తండ్రి నుంచి నేర్చుకున్నది విషయం. ఇది తండ్రి నుంచి నేర్చుకున్నది. తండ్రి ఎప్పుడు చిన్నప్పుడు ఇతను ప్రభుపాదుల వారి చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రతిరోజు ఇంటికి గృహ గౌడీయ వైష్ణవులు పిలిపించి సన్యాసుల్ని పిలిపించి వాళ్ళకి అన్నదానం చేసి వాళ్ళతో అభయ్ బాబుకి ఆశీర్వాదం ఇప్పించేవాళ్ళు అన్నట్టు. ఏమంటే నా కొడుకు మంచి రాధారాణి భక్తుడు కావాలి అని చెప్పేసి. సో ఆ విధంగా సాధువులను ఆదరించడం, వాళ్ళకి సత్కరించడం అనేది వాళ్ళ తండ్రి నుంచి నేర్చుకున్నారు. ఇతను వీళ్ళ అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ అభయ్ ప్రభుపాదుల వారు అతని 2-3 పోర్షన్స్ ఉన్నాయి, 2-3 అంతస్తులు ఉన్నాయన్నట్టు. పైన అంతస్తులు ఇతను చాంటింగ్ చేసుకునే వాళ్ళు. రెగ్యులర్గా ఇతని ఇంటికి ట్రెడిషన్ ఏ విధంగా బిల్డప్ అయిందంటే, ఆటోమేటిక్గా ఇంటికి సాధువులు వచ్చేవారు. సాధువులు వచ్చేసి ఇక్కడ గోష్ఠి చేసుకునేవాళ్ళు అంట రెగ్యులర్గా కలకత్తాలో. గోష్ఠి చేసుకుంటే వాళ్ళు ఏం చర్చించుకునే వాళ్ళంటే, గౌడీయ వైష్ణవ సన్యాసులందరూ భక్తులందరూ వాళ్ళు హరినామం గురించి వాళ్ళు చర్చించుకునేవాళ్ళు అన్నట్టు. హరినామం గ్లోరీస్ ఏ విధంగా జరుగుతూ ఉంది, నెక్స్ట్ ఏ విధంగా జపం చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏమి, వాళ్ళ సాక్షాత్కారాలు ఏమి అని చెప్పేసి వాళ్ళు చర్చించుకొని వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నారు. ఆ గోష్ఠులకు ఎప్పుడే కానీ ప్రభుపాదుల వారు ఎంటర్ అయింది లేదన్నారు. ఇతను ఏం చేస్తున్నట్టుగా బిజీగా పైన చాంటింగ్ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళది ఎప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఎంటర్ అయింది కాదండి, పట్టించుకునేది లేదన్నట్టు. ఆ తర్వాత ఒకసారి డిస్కషన్ ఏ విధంగా వచ్చిందంటే, భక్తిసిద్ధాంత మహారాజు తన డిసైపుల్స్ అందరినీ వెస్ట్రన్ వాళ్ళకి పంపించారు, పాశ్చాత్య దేశాలకు పంపించి చైతన్య మహాప్రభువు చేసినటువంటి భవిష్యవాణిని నిరూపించాలి, దాన్ని సాక్షాత్కరింపచేయాలి, భూమిపైన అమలు చేయాలని చెప్పేసి భక్తిసిద్ధాంత మహారాజు ఆలోచన. అది ఏమంటే, పృథ్వీతే ఆచే జత నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హోయిబే మౌరనామ. పృథివీ భూమి మీద ఎక్కడైతే ఉందో, భూమి ఎక్కడైతే ఉందో, సమస్తం పృథివీ మొత్తం మీద ప్రచార హోయిబే మౌరనామ, అందరు నా నామం జపం చేస్తారు, నా నామాన్ని ప్రచారం చేస్తుంటారు అని చెప్పేసి భవిష్యవాణి ఉందన్నట్టు. అప్పటికి వీళ్ళు గౌడీ వైష్ణవ సన్యాసులు వీళ్ళందరూ చర్చించుకుంటున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఎవరు చేస్తారు. ఆ చైతన్య మహాప్రభు తర్వాత నుంచి భక్తిసిద్ధాంత మహారాజుకి ఇప్పటికే 400-500 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికి కొన్ని గౌడీ మఠాలు స్థాపించారు, అది కూడా ఓన్లీ కేవలం భారతదేశంలో ఉన్నాయి కానీ ప్రపంచం అంతా స్ప్రెడ్ అవ్వలేదు. పాశ్చాత్య దేశాల్లోకి తన సన్యాసుల్ని సన్యాసి శిష్యులను పంపించారు ప్రచారం చేయమని చెప్పేసి. వాళ్ళు కూడా పాశ్చాత్య నాగరికతలో కొన్ని విషయాలు వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కానీ వీళ్ళు వైష్ణవతత్వాన్ని వాళ్ళు ఇవ్వలేకపోయినారు అన్నట్టు ఇక్కడ. సో వాళ్ళు కొంతమంది తిరిగి వచ్చారు. మిగతా సన్యాసులకు అందరికీ, కో బ్రదర్స్ కి, గాడ్ బ్రదర్స్ కి అందరికీ తెలిసిపోయింది వీళ్ళంతా మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయినారు. ఇది ఇంకా చేతన ప్రభుది ఎట్లా జరుగుతుంది ఒక పెద్ద సస్పెన్స్ అన్నట్టు అప్పుడు. అయితే అది హాట్ టాపిక్ గా డిస్కషన్ జరుగుతూ ఉంది అని వీళ్ళు ఆలోచించారు. అది సర్వత్ర ప్రచార హోయి మోరనామ పృథ్వీతే ఆచేత నగరాది గ్రామ. పృథ్వీతే మొత్తం భూమి అంతా పృథ్వీ అనంటే మేబీ భారతదేశమేమో, భారతదేశం వరకే ప్రచారం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకునేసి అంతే ఉంటుందిలే, లేకపోతే అక్కడ పోయేసి వీళ్ళందరూ ఫెయిల్ అయ్యి వచ్చేస్తారు, ఇంకా అక్కడ ప్రచారం చేసారు ఎవరున్నారు ఇప్పుడు, ఎవరు చేయగలరు? సో చైతన్య ప్రభు ఉద్దేశం ఏమంటే పృథివీతే ఆచేయత నగరాది గ్రామం అంటే భారతదేశంలో ఉండేటటువంటి మొత్తం నగర గ్రామాలంతా హరినామంతో నిండిపోతాయి అని చెప్పేసి కంక్లూడ్ చేసుకునేసి గోష్ఠి ముగించేసి వస్తున్నారన్నట్టు. ముగించేసి వచ్చిన తర్వాత ఈ ప్రభుపాదుల వారు సీరియస్ గా జపం చేసుకుంటే చూస్తున్నారు. చూసేసి టాపిక్ చెప్పారన్నట్టు. చెప్తే ప్రభుపాదుల వారికి చాలా అభయబాబు, అభయబాబుకి చాలా బాధపడ్డారు. ఇది ఎట్లా మీరు భగవంతుడి యొక్క మాటల్ని మీకు ఎందుకు ఫైత్ లేకుండా పోయింది, భగవంతుడి యొక్క వాక్యాన్ని మీరెట్లా మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, దుర్వ్యాఖ్యానం ఎట్లా చేయగలరు, పృథివీ అనంటే భూమి అంతా అనే గాని భారతదేశం ఒకటి అని ఎట్లా అనుకుంటారు అని చెప్పారు. సరే అట్లయితే నువ్వు చెప్పు, ఎవరు భూమి మొత్తం ప్రపంచం అంతా ఎవరు ప్రచారం చేస్తారు నువ్వు చెప్పు అని చెప్పేసి అడిగారు అన్నట్టు. ప్రభుపాదుల వారు దానికి ఆన్సర్ చెప్పలేకపోయినారు. కాసేపు తల ఉంచుకునేసి సైలెంట్గా ఉన్నారు. చేసేవాడు ఉన్నాడు కానీ కానీ మీలో ఎవడు కాదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఎవరో ఒకరు చేస్తారు కానీ మీలో ఎవరు కాదు వాళ్ళు అని చెప్పేసి చెప్తారు. అక్కడికి సీన్ ఎండ్ అయిపోతుందన్న. సో ఇక్కడ ప్రభుపాదుల వారి విశ్వాసం అనేది భగవంతుడి చెప్పిన వాక్యాలపైన ఎంత విశ్వాసం ఉంది అనేది ప్రభుపాదుల వారు కూడా ఆన్సర్ తెలియదు ఎవరు చేస్తారని చెప్పేసి. కానీ ఫెయిత్ అనేది మాత్రం ఉండాలన్నట్టు. ఆ ఫెయిత్ వచ్చేసి, ఆ విశ్వాసం వచ్చేసి వ్యక్తిని ముందుకు నడిపించుకుని వెళ్తుందన్న. సో కాలక్రమేణా మనకు తెలుస్తుంది, ఇప్పుడు మనకు తెలుసు మనకందరికీ, మనమంతా ఇక్కడ కూర్చొని మనం హరినామం గురించి చెప్పుకుంటున్నామంటే దీనికి కారణము ఓన్లీ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద మాత్రమే కారణము. శ్రీల ప్రభుపాదకి జై. సో ఈ హరినామం పైన విశ్వాసం అనేది ప్రభుపాదుల వారిని ఇంతవరకు నడిపించింది అని చెప్పేసి ఈ యొక్క క్లాస్ యొక్క సారాంశము. సో ఇప్పుడు అన్నమాచార్య కీర్తనల వారి ట్రాన్స్లేషన్, కీర్తన పాడే అన్నమాచార్య కీర్తన యొక్క అనువాదం చూస్తాము. సాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, సాలదా హితవైన చౌలెల్ల నొసగ. పరమకరుణ బహుద్విజన, పరమకరుణ బహుద్విజన, నెక్స్ట్ ఏమి, నితాయ గౌరచంద్ర, సభ అవతార సారశిరోమణి కేవల ఆనందకంద. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఇచ్చినటువంటి ఈ ప్రోగ్రాం ఎటువంటిదంటే కేవల ఆనందకంద. కేవల ఆనందకంద అంటే వెరీ బ్లిస్ఫుల్ టు పర్ఫామ్. దీన్ని ప్రాక్టీస్ చేయడము, సాధన చేయడం అనేది అది ఒక మంచి ప్లెజరబుల్ గేమ్ లాగన్నట్టు. ఒక మంచి స్పోర్టివ్గా, చాలా జాయ్ఫుల్గా, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తం అవ్యయం. ఈ భక్తియుక్త సేవ చేయడం అనేది సుసుఖం, చాలా జాయ్ఫుల్గా, బ్లిస్ఫుల్గా, చాలా ఆనందంగా పర్ఫామ్ చేయొచ్చు. ఏ విధంగా చేస్తాం మనం దీన్ని, భక్తిని చాలా బ్లిస్ఫుల్గా ఏ విధంగా చేయొచ్చు? అనుస్మరణ అనేది అంత బ్లిస్ఫుల్గా మనం చేయలేము. మనం చేయగలిగింది ఏమంటే కీర్తన హ్యాపీగా, ఒక డివోటి కీర్తన మంచి భావోద్వేగంతో పాడుతుంటే మనం హ్యాపీగా నృత్యం చేయవచ్చు. అలసిపోయినంతవరకు నృత్యం చేసిన తర్వాత పీకల దాకా ప్రసాదం తీసుకోవచ్చు. కేవలం ఆనందకంద, జస్ట్ చాంటింగ్ చేయడం ద్వారా, భగవంతుని ప్రసాదం తినడం ద్వారా మనం భగవద్ధామకు వెళ్ళిపోవచ్చు. కేవల ఆనందకంద, డాన్స్ చేయడం అందరు పబ్ లో వెళ్ళి డాన్స్ చేస్తారు. అంటే డాన్స్ చేయడం ఎవరికి ఇనబిలిటీ లేదు, చేతగాని వాళ్ళు ఎవరు లేదు డాన్స్ చేయడంలో. కానీ దేనికోసం డాన్స్ చేస్తున్నాం అనేదే పర్పస్. అక్కడ తినడం ఎవరికి చేతగాని వాళ్ళు లేదు, అందరూ విపరీతం కుంభాలు కుంభాలు తినేస్తాము. కానీ ఏం తింటున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. నైవేద్యం తింటున్నామా లేకపోతే మనం వండుకొని మనమే తింటున్నాం? భుంజంతేతే త్వగం పాపం ఏ పచ్చంతే ఆత్మకారణత్. మనం సొంతంగా చేసుకుని తింటే ఇవారు ఈటింగ్ ఓన్లీ సిన్, భగవద్గీతలో భగవంతుడు చెప్పడం అన్నట్టు. సో సాలదా హరినామ సౌఖ్యామృతము. ఈ సౌఖ్యామృతము, ఈ అమృతం అంటే ఈ హరినామం వచ్చేసి చాలా సౌఖ్యమైనది. కేవలం జపం చేస్తే నీకు అటువంటి ఆ సౌఖ్యామృతం అంటే ఆ హరినామ అమృతాన్ని నీవు ఆస్వాదించవచ్చు. హరినామం జపించడం అనేది ఎటువంటి కష్టం లేదు, జపించడానికి ఎంతో సుఖవంతమైనది. జపించిన తర్వాత సౌఖ్యామృతాన్ని, ఆ బ్లిస్ని మీరు అనుభవించవచ్చు. సాలద హరినామ సౌఖ్యామృతము తమకు. ఈ సాలద హితవైన సౌలెల్ల నొసగ. ఈ హరినామామృతం జపం చేస్తే ఏం చేస్తుంది ఇది అని అంటే, హితవైన చౌలెల్ల నొసగ. చౌలు అంటే జీవకో బుద్ధి, పుర్యకో బుద్ధి, జీవకో రుచి అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది, ఒక్కొక్క తినేదానికి రుచి అన్నట్టు. అట్లనే ఒక్కొక్క బుద్ధికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తికి రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ హరినామం చేస్తే ఏమవుతుంది, హితవైన చౌలెల్ల నొసగ మీకు ఉన్న రకరకాల కోరికలన్నీ ఒసుగుతుంది, ఇది మీకు చేకూరుస్తుంది. చాలదా ఈ హరినామం తీసుకొని మనం జీవితాన్ని సుఖవంతంగా చేసుకోవడం మనకి సరిపోదా అని అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నారు. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చౌలెల్ల నొసగ. అన్ని డిజైర్స్ ను ఫుల్ఫిల్ చేసేటువంటి ఈ హరినామం మీకు యాక్సెప్ట్ చేయడం మీ వల్ల కాదా? ఇది ఒకటి హరినామం ఇంతైన చాలదా, చదరకీ జన్మముల చెరల విడిపింప. జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఎవరి వల్ల సొంత శక్తి వల్ల దాటలేని విషయం. చదరకీ జన్మముల చెరలు, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఈ చెరసాల, ఈ చెర, ఈ ఉక్కు పంజరం అనేది దీన్ని భేదించడము ఛేదించడం ఎవరి వల్ల కానిది. కానీ ఇది ఒకటి హరినామము, ఇంత హరినామం జపిస్తే చాలు మీ అటువంటి చెదిరిపోయిన జన్మ మృత్యువులన్నీ మీకు నశించిపోతాయి. ఈ చిన్న హరినామం తీసుకుని మీరు సుఖంగా జీవించలేరా అని అన్నమాచార్యులు ప్రశ్నిస్తున్నారు. మదినొకటి హరినామం ఇంతైన చాలదా, 10,000 నరక కూపములు వెడలింప. ఈ హరినామం జపిస్తే చాలు 10,000 నరక కూపముల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది. ఇంకా ఈ నరక కూపం నుంచి మీరు బయటపడాలి అనంటే రకరకాల పుణ్యకర్మలు చేయొచ్చు, యజ్ఞ హోమాలు చేయొచ్చు. దానికి ఖర్చు ఎంత అవుతుంది? హరి అని చెప్పేదానికి ఎంత ఖర్చు అవుతుంది? మదినొకటి మనసులో సంపూర్ణంగా ఈ హరినామం ఇంతైన చాలద, ఇంత హరినామం కాసేపు జపం చేస్తే 10,000 నరక కూపాలు మీరు తొలగించేస్తుంది. ఆ హరినామం కొంచెం తీసుకుని మీరు సుఖంగా జీవించలేరా? కలదొకటి హరినామ కనకాద్రి చాలద, తొలగమని దారిద్ర్య దోషంబు దరస. తొలగమని దారిద్ర్య దోషంబు చెరచ, ఈ దారిద్ర్య దోషాలన్నీ నశించిపోతుంది ఈ హరినామము, ఈ కనకాద్రిని మీరు సేవిస్తే. మనం చూసిన ఈ గీతా పండ విషయంలో చూస్తే అతను భగవంతుడి పైన నిరంతరం డిపెండ్ అయి ఉన్నాడు కాబట్టి, శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి అతనికి కావలసిన అన్ని భగవంతుడు సమకూరుస్తున్నాడు. కలదొకటి హరినామ కనకాద్రి చాలద, తొలగమని దారిద్ర దోషంబు చెరచ. భగవంతుడు వెంకటేశ్వర స్వామి నేమ్ చెప్పకుండా కూడా చాలా మంది బిజినెస్ మెన్లు హుండీలలో నీకు ఇంత ఆఫరింగ్ వేస్తామని చెప్పేసి చాలా మంది ఆల్రెడీ బెనిఫిట్స్ పొందుతున్నారు. చాలా మంది అటువంటి మొక్కుబడులు తీర్చుకుంటే ఏమి విపరీతాలు చేశాడు అనేది కూడా మనం చూస్తున్నాం లైఫ్ లో. చాలా ప్రభు మన డివోటీస్ కూడా చాలా మంది విషయాలు చెప్పారన్నట్టు. ఒక బిజినెస్ మ్యాన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి బిజినెస్ పార్ట్నర్ గా పెట్టుకున్నాడు. బిజినెస్ పార్ట్నర్ గా పెట్టుకునేసి నాకు ఏమైతే ప్రాఫిట్ వస్తుందో 10% నీది, 25% నీది అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. చేసిన తర్వాత ప్రాఫిట్స్ వచ్చింది, ఇతను ఆఫరింగ్ వేయట్లేదు అన్నట్టు. సరే అందరూ ఇంట్లో వాళ్ళు వీళ్ళందరూ పుష్ చేసి పో భగవంతుడి మొక్కుబడి చెల్లించలేకపోతే ఇది దారుణం అయిపోతుంది నీ జీవితం అని చెప్పేసి భయపెడితే అప్పుడు వచ్చి వేయడానికి వచ్చాడు అన్నట్టు. వచ్చిన తర్వాత ఇతను వేయాల్సింది 10% అనుకుందాం, 10,000 వేయాల్సిన వచ్చినప్పుడు ఇతను మొత్తం అంతా ఎందుకు వేయాలి భగవంతుడికి, ఏం చేస్తాడు ఊరికి నిలిచినాడు, నేను కదా కష్టపడి చేసింది బిజినెస్ అని చెప్పేసి 5,000 తీసి 5,000 వేశాడు అన్నట్టు. అది వేస్తున్నప్పుడు అది ఏం జరిగిందో మిస్టికల్ గా జరిగింది. అది చేతికుండే వజ్రపు ఉంగరం వచ్చేసి దండవులు పడిపోయింది, అది వీడు వేయాలనుకున్న దానికంటే 10 times అయింది అన్నట్టు. సో అట్లా ఇక్కడ పాయింట్ వచ్చేసి భగవంతుడు ఎట్లా దోచుకున్నాడు అనేది కాదు విషయం, భగవంతుడు అట్లా ఎట్లా అతనికి మొక్కుబడి జస్ట్ ప్రే చేసిన దానికి హరినామ ఇంకా చెప్పలేదు ఇతను, హరినామ చెప్పిండే వాడు ఇట్లాంటి ప్రవర్తన రాదు. సో అటువంటి అతనికి ఎట్లా ఈ సంపదలంతా చేకూర్చినాడు వెంకటేశ్వర స్వామి, మళ్ళీ అతనికి ఇవ్వాల్సిన మొక్కుబడి ఇచ్చేటప్పుడు ఇస్తున్నారు. సో కలదొక్కటికి హరినామ కనకాద్రి చాలద, తొలగమని దారిద్ర్య దోషంబు దొరచ చెరచ. తెలివొకటి హరినామ దీపమది చాలదా, కలుషంపు కఠిన చీకటి పారద్రోల. మన ఉండే అజ్ఞానాన్ని ఇదంతా పారద్రోలేటటువంటి నామము హరినామం. అంటే దీనికి బెస్ట్ ఉదాహరణ గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు. గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు స్కాలర్ కాదు, అతను పామరుడు, అంటే అక్షరాస్యత లేనివాడు, కానీ అతనికి తెలియనటువంటి తత్వం లేదన్నట్టు. అది ఏ విధంగా సంప్రాప్తించింది అని అంటే కేవలం హరినామం జపించడంలో సంపూర్ణత్వాన్ని సాధించడం ద్వారా అన్నట్టు. హరినామం ఎవరైనా ప్రశ్నించవచ్చు, జస్ట్ కేవలం హరినామం జపిస్తే ఎట్లా జ్ఞానం వచ్చేస్తుంది మనకు, నేను జపం చేస్తే నాకు న్యూటన్ స్త్రీలాస తెలియవే అని చెప్పేసి ఎవరు అనుకోవచ్చు. కానీ ఈ జ్ఞానం వచ్చేసి ఈ శాస్త్రాలు అనేది ఈ సంవత్సర వైదిక భాండాగారము పరమాత్మతో ఉంటుందన్నట్టు. పరమాత్మ ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నాడు. ఎవరైతే సిన్సియర్ గా జపం చేస్తారో ఆ పరమాత్మకి సన్నిహితమైన వాళ్ళకి ఆ శాస్త్రం వచ్చేసి ఆటోమేటిక్ గా వాళ్ళకి రివీల్ అవుతుంది అన్నట్టు, వాళ్ళకి అవగతం అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఎవరైతే పరమాత్మ సమాహిత, పరమాత్మ ఎవరైతే చేరుకున్న వాళ్ళు, పరమాత్మని ఆరాధించిన వాళ్ళకి ఈ శాస్త్ర విహితం శాస్త్రం అంతా వాళ్ళకి ఆటోమేటిక్ గా అవగతం అవుతుంది అన్నట్టు. సో ఇది కేవలం నాలెడ్జ్ కాదు, దానికి ఇంగ్లీష్లో మరి తెలుగు పేరు కనుక్కోవాలి. ఇంగ్లీష్లో వచ్చేసి దీనికి రివీల్డ్ స్క్రిప్చర్స్ అని చెప్పేసి పేరు అన్నట్టు. రివీల్డ్ స్క్రిప్చర్స్ అంటే ఇది చదివి అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం కాదు, ఇది భగవంతుని యొక్క కృప ద్వారా ఇది మనం సాక్షాత్కరింప చేసుకునేటటువంటి జ్ఞానం అన్నట్టు. అది ఆటోమేటిక్ గా అదే అవగతం అవుతుంది మనం క్వాలిఫై అయినప్పుడు. సో ఆ క్వాలిఫికేషన్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనంటే, ఇక్కడ ప్రభుపాదులు వారు అన్నమాచార్యులు చెప్తున్నారు, తెలివొకటి హరినామ దీపమది చాలద, కలుషంపు కఠిన చీకటి పారద్రోల. మన ఈ అజ్ఞాన అంధకారం నుంచి మనకి ఈ హరినామ దీపం అనేది పారద్రోలుతుంది. హరినామం జపిస్తే మనకి ఈ జ్ఞాన దీపం అనేది మనకి జీవితంలో వచ్చి అజ్ఞానపు చీకటి వెళ్ళిపోతుంది. తగు వెంకటేశుని కీర్తన ఒకటి చాలద, జగములో కల్ప భూజంబు వలెనుండ. ఈ భౌతిక ప్రపంచంలో ఈ దుఃఖ సంసారంలో మనకు కల్పవృక్షం ఎవరంటే ఈ శ్రీ వెంకటేశ్వరుడే. ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క హరినామము, ఇతను కల్పవృక్షం లాంటి వాడు. మన ఈ వజ్రం ఉంగరం పోగొట్టుకున్న బిజినెస్ మ్యాన్ విషయంలో చూస్తే అడిగినవన్నీ ఇచ్చేటటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి. సొగసి ఈ విభుని దాసుల కరుణ చాలద, నగవు చూపులను నున్న సమీపుడు చూప. అంతవరకు కూడా అవసరం లేదు, భగవంతుని యొక్క కరుణ కావాలి అని చెప్పేసి, భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడని చెప్పేసి మీకు ప్రశ్నార్థకం అయితే భగవంతుని మీరు అప్రోచ్ చేయడం కూడా మీకు వీలు కాకుంటే ఇది లాస్ట్ ఆప్షన్ అన్నట్టు. సొగసి ఈ విభుని దాసుల కరుణ చాలదా, భగవంతుని దగ్గరికి వెళ్ళేసి భగవంతుని దేవా నేను నీ యొక్క దాసుని అని చెప్పేసి మీరు శరణాగతి పొందలేకుంటే కూడా అతని దాసులకు వెళ్ళేసి మీరు సరెండర్ అయితే చాలు, ఆ దాసుల కరుణ చాలదా మీ జీవితంలో. ఆ నగవు చూపులనున్న తమిప్పుడు చూప, మీ లైఫ్ బ్లిస్ఫుల్ గా తయారు చేసుకునడానికి ఒక సరి అయిన సాధువు యొక్క కృప చాలు మీకు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపను మీరు పొందడానికి, రాధా గోవిందుల వారి యొక్క కృపను పొందడానికి అని ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం ఉన్నట్టు. దీంట్లో ఇంకా మనము చాలా లీలన కీర్తనకు అనుగుణంగా మనం చెప్పుకోవచ్చు, కాకపోతే మనకు సమయాభావం వల్ల మనం క్లాస్ని ఇంతటితో ముగిస్తున్నాము. సో క్లాస్ యొక్క సారాంశం ఏమంటే, నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించు వారి యోగక్షేమములను నేనే వహింతును, వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. అనగా మనం ఏ పని చేస్తున్నప్పుడు కూడా మనం భగవంతుని పైన అనుస్మరణని ప్రారంభించడం ద్వారా మన జీవితాన్ని మనం సుఖవంతం చేసుకునగలము. ఈ అనుస్మరణ ఏ విధంగా చేయగలమంటే నిరంతర నామజపం వలన. నిరంతరం మనం నామజపం వలన చేయడం వలన మనకు ఫలితం ఏమంటే, చాలదా హరినామం ఇంతైన హితవైన చవులెల్ల నొసగా అన్నట్టు అన్నమాచార్యులు చెప్పిన రీతిగా ఈ హరినామం జపిస్తే మీకు కావలసిన చవులెల్ల నొసగా, వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును అని చెప్పేసి కృష్ణుడు ఏమైతే చెప్తున్నాడో అన్నమాచార్యుల వారు కూడా హితవైన అంటే సజెస్టబుల్ డిజైర్స్, రికమెండెడ్ డిజైర్స్, మీకు కావలసిన ఇష్టమైన కోరికలన్నీ కాదు, ఏవైతే ఆథరైజ్డ్ డిజైర్స్, హితవైన సౌలెల్ల అంటే సమ్మతమైన కోరికలన్నిటికీ భగవంతుడు తీర్చదనుకున్నాడు, మన అడ్డమైన కోరికలన్నీ కాదు అని చెప్పేసి దాని అర్థం. సో మనం ఈరోజు నుంచి మనం చేయవలసింది ఏమంటే, ఈ నామ సంకీర్తన మనం చేపట్టి భగవంతుని నిరంతరం స్మరిస్తూ, భగవంతుని రూపాన్ని మనం స్మరించలేము కాబట్టి హరినామాన్ని నిరంతరం స్మరించడం ద్వారా మనము మనకి లేనివన్నీ మనం పొందగలము, ఉన్నవి సంరక్షించుకునేటటువంటి పురుషుణ్ణి మన జీవితంలో పొందగలము. అటువంటి రోల్ తీసుకోవడానికి భగవంతుడు రెడీగా ఉన్నాడు, ఇన్స్ట్రక్షన్ రెడీగా ఉంది, ప్రామిస్ రెడీగా ఉంది. జస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే హరినామం తీసుకుని మన జీవితంలో దీన్ని మనం సార్థకం చేసుకునడమే మిగిలి ఉండేది. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి గౌర ప్రేమానందే హరి హరి బోల్.